ప్రపంచానికి అందించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విద్యలలో ఒకటేమో సూర్య విజ్ఞానం, రెండోది యజ్ఞ విజ్ఞానం. ఈ యజ్ఞవిద్య కూడా ఒక విధంగా సూర్య విజ్ఞానమే, ఒక విధంగా. ఇంకొక ప్రపంచంలో మూడు రకాల శక్తులు ఉన్నాయి. ఆ మూడు రకాల శక్తుల్ని ఉపయోగించుకునే విద్యని గాయత్రి అంటాం మనం. ఓం భూర్భువ సత్పవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం యొక్క బాహ్య స్వరూపం. ఉదాహరణకి గాడ్ అన్నాం అంటే ఏమిటి? దాని అంతరార్థం చాలా డీప్గా ఉంటుంది, లోతుగా ఉంటుంది. మూడు అక్షరాలే ఉన్నాయి అందులో, కానీ ఆ మూడు అక్షరాలలోనూ సంపూర్ణ సృష్టిని నియంత్రణ చేసేటటువంటి శక్తిని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అలాగే సూర్యుడిలో ఉన్నటువంటి ఆ సూర్య విజ్ఞానంలో ఉన్నటువంటి శక్తికి మూడు స్వరూపాలుగా విభజించారు ఋషులు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ మూడే ప్రస్తుతం ఉన్నటువంటి సివిలైజేషన్ మొత్తం. ఇప్పుడు మనం చూసుకున్నటువంటి సభ్యత అనేది అదంతా కూడా అగ్ని మీద ఆధారపడింది. అగ్నే కనిపెట్టి ఉండి ఉండకపోతే ఈ సిమెంట్లు కానీ, ఈ నూలు కానీ, వంట కానీ ఏమీ జరిగేది కాదు. ఆదిమ వస్తులాగా ఆఫ్రికన్ జంగల్స్లో ఇప్పుడు మనుషులతో ఉన్నట్టు ఉండి ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే అగ్నిని మనం తెలుసుకోగలిగాము, సివిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. మానవ జీవిత వికాస పరిణామ క్రమములో మొట్టమొదటి స్థానము దేనికైనా ఇవ్వాలి అనుకుంటే అది అగ్నికే ఇవ్వాలి. ఋగ్వేదము వేదాలలో మొట్టమొదటిది ఈ అగ్ని విద్య గురించే చెప్తుంది, అగ్నిని గురించి చాలా ఎక్కువగా చెప్తుంది. అగ్ని మీడే పురోహితం, పురోహితము పురమునకు హితము కలగజేసేవాడు. ఈడే స్తోత్రము చేయిస్తున్నాను ఎటువంటి అగ్నికి? పురోహితుడైనటువంటి అగ్నిని. పురోహితమైనటువంటి అగ్నిని అంటే ఇప్పటికీ అనేక పదాలు వైజ్ఞానిక దృష్టికోణం నుంచి పక్కగా తప్పుకున్నాయి. పంకజము చాలా తరచుగా నేను చెప్పేటటువంటి ఉదాహరణ. పంకజము అంటే అర్థమేమి? పద్మం కదా. కానీ పంకజము అంటే పద్మం కాదు. పంకజము అంటే అర్థం ఏంటి? మట్టిలో పుట్టినది అని అర్థం. దానికి మనం అర్థం ఏమని చెప్పుకుంటున్నాం? పద్మము అని చెప్పుకుంటున్నాం. చెప్పుకోవటంలో తప్పం కాదు, పద్మము కూడా మట్టిలో పుట్టింది. కానీ పంకజము అంటే పద్మమే అనుకుంటే సరిపోదు. బ్లాక్ బోర్డ్ మీద ఒకరోజు నేను క్లాసులో NO అని రాశాను. ఇంగ్లీష్ వొకాబులరీ ఉన్న వాళ్ళు మాత్రము దాన్ని ఏమని చదువుతారు? నో అని చదువుతారు. కానీ కెమిస్ట్రీ వచ్చిన వాళ్ళు మాత్రం నో అని చదవరు, నైట్రస్ ఆక్సైడ్ అని చదువుతారు. నైట్రస్ ఆక్సైడ్ అని చదివాక చదివి ఊరుకుంటారా? ఎన్ అంటే నైట్రోజన్, ఓ అంటే ఆక్సిజన్, ఆక్సిజన్ యొక్క లక్షణాలు, నైట్రోజన్ యొక్క లక్షణాలు, ఈ రెండూ కలిస్తే వచ్చేటువంటి లాఫింగ్ గ్యాస్ నైట్రస్ ఆక్సైడ్, భలే నవ్వు పుట్టిస్తుంది. ఆక్సిజన్ చూసిన వాళ్ళందరూ ఆ నవ్వుతూనే ఉంటారు. దాని పేరే లాఫింగ్ గ్యాస్. అలాంటి దాన్ని ఇంగ్లీష్ మాత్రమే వచ్చిన వాళ్ళు ఏమని అర్థం చేసుకుంటున్నారు? ఏమీ లేదు, నో అని అర్థం చేసుకుంటున్నారు. కానీ ఆ నో దాంట్లోనే కావలసినంత వైజ్ఞానికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టే పురోహితుడు అనే పదానికి కూడా అర్థం మారిపోయింది. అగ్ని అనే పదానికి కూడా అర్థం మారిపోయింది. ఈనాడు పురోహితుడు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? పంచ పైన ఇది వేసుకుని పిలక పెట్టుకుని బొట్టు పెట్టుకుని ఏదో నాలుగు స్తోత్రాలు పూజలు మీకు కావాల్సిన ఏదైనా చేయించేవాళ్ళు. అగ్ని అంటే ఏమని అర్థం మనకి? ఏమిపు ఈ రెండు వేద పరిభాషలో యజ్ఞ విద్యలో తప్పు అర్థాలు. పురోహితుడు అన్నా పురోహితుడు పిలక పెట్టుకున్న బ్రాహ్మడు కాదు, అగ్ని అన్నా నిప్పు కాదు. అగ్రే తిష్టతి నయతి ఇది అగ్ని, ముందు ఉండి దారి చూపించేవాడు అగ్ని. అంటే గురువే అగ్ని స్వరూపుడు. మనకు తెలియని విషయాలను తెలియచేటట్టు చేసి ముందు ఉండి తను నడిపించేవాడు. పేరిస్ నగరంలో సంవత్సరం గుర్తులేదు, ఒక క్రాంతి వచ్చింది, రివల్యూషన్, 17th century అనుకుంటా. లూయిస్ 16th అప్పుడు రాజ్యం చేస్తున్నాడు, కరెక్ట్ 1789. ఆ ఫ్రెంచ్ రివల్యూషన్ జరుగుతున్న రోజుల్లో ఒక హోటల్లో, ఒక వరండాలో ఉన్నటువంటి ఒక రెస్టారెంట్లో ఒక న్యూస్ పేపర్ రిపోర్టర్ ఆ రివల్యూషన్ లీడర్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకు రివల్యూషన్ చేస్తున్నారు, ఇది మంచిదా చెడ్డదా, న్యూస్ పేపర్ వాళ్ళు అడిగే ప్రశ్నలన్నీ అడుగుతున్నారట, వాళ్ళు జవాబు చెప్తున్నట్ట. చెప్తూ ఉంటే ఆ దారముడి ఒక ప్రొఫెషన్ వెళ్తుంది, ఒక మానవులు అందరూ కలిసి జెండాలు పట్టుకుని జిందాబాద్ జిందాబాద్ అని ఆలోచిస్తూ వెళ్తున్నారు. వీళ్ళు మాట్లాడ సందర్భంలో దాన్ని గమనించలేదు. ప్రొసెషన్ చాలా పెద్ద ప్రొసెషన్ వెళ్తున్న అలాగా కసేపు అయ్యాక న్యూస్ పేపర్ రిపోర్టర్ చూశాడు ఆ ప్రొసెషన్ ఏంటిదన్నాడు. డబ్బుకు నేచతను పరిగెడుకో, ఎప్పుడు కాదు మాట్లాడటం, ఈ ప్రొసెషన్ లీడ్ చేయాల్సిన వాడిని నేను అన్నట్ట. అంటే పరిస్థితి అదే, అగ్ని కాదు, ముందు నింపాలి. సాధారణంగా పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో ఏంటంటే పబ్లిక్ మూడ్ చూసి లీడర్స్ ఏర్పడతారు. అగ్ని అనేటువంటి లీడరు పబ్లిక్ మూడ్ ని మారుస్తారు. ఆ తేడా అర్థం చేసుకోండి. మనం చేయవలసింది పబ్లిక్ ఒపీనియన్ ప్రకారం నడవటం కాదు, పబ్లిక్ ఒపీనియన్ లో మార్పు తీసుకురావాలి. గాయత్రి అందరూ చేయొచ్చా, అదొక పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఒపీనియన్ ప్రకారమే నడిస్తే అదొక లీడర్షిప్, ఇందాక నేను చెప్పిన పేరిస్ లో లాంటి లీడర్షిప్. ప్రొసెషన్ ముందుకు వెళ్ళిపోతే అమ్మోహాపై నేనే దానికి లీడర్ అని చెప్పి వీడు ముందు పరిగెట్టాలి. అలాంటి లీడర్షిప్ గురించి వేదాలు చెప్పటం లేదు. వేదాలు ఎలాంటి లీడర్షిప్ గురించి చెప్తున్నాయి, అగ్రే నువ్వు ముందు ఉండు, నువ్వు ముందు ఉండి ఆచరించి చూపించు దాన్ని. దాన్ని నువ్వు ఆచరించి చూపించాక మిగతా వాడు వాళ్ళంతా అదే ముందుకు వస్తారు. చాలా సార్లు నేను మీకు చెప్పుకుంటాను, నేను రైల్వే లైన్స్ వేసుకున్నప్పుడు వాషింగ్టన్ అనుకుంటా, అప్పుడు ప్రెసిడెంట్, ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ది నేమ్, ఒక సైంటిస్ట్, అప్పుడు ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ ఓ ఉత్తరం రాశాడు రైల్వే అథారిటీస్కి. కాస్త వాడు చెప్పి బుట్టలో పడేశాడు దాన్ని. అప్పుడు అతని కోపం వచ్చి డైరెక్ట్ గా ప్రెసిడెంట్ ఇంటర్వ్యూ తీసుకున్నాడు, ఓ లెటర్ కూడా ఇచ్చాడు, మెమరాండం సమర్పిస్తానే అలాగా మీరు చేస్తున్నారు, రైల్వే లైన్ వేస్తున్నారు, చాలా బాగా ఉంది, 15 మైళ్ళు వేగం కంటే రైలు వెళ్తే మనుషులు ఊపిరాడక చచ్చిపోతారు, కనుక అంతకంటే మాత్రం రైలు వేగంగా వెళ్ళకూడదు, మీరు అలాంటి ఆర్డర్ ఒకటి పాస్ చేయండి అని. కలకటాలో ముందునే సెంటనరీ సెలబ్రేషన్ జరిగే రైల్వే అది, ముందున అంటే ఐ థింక్ ఒక 4-5 ఇయర్స్ బ్యాక్. అప్పుడు ఆ లెటర్ డిస్ప్లే చేశారు, అక్కడ ఒక సైంటిస్ట్ రాశాడు అది. ఇప్పుడు మనకి సరిపోదు, ఇప్పుడున్న స్పీడ్ 100 కిలోమీటర్లు కూడా మనకి సరిపోవటం లేదు, 500 కిలోమీటర్లు వెళ్తే చూడాలనే అని అనుకుంటున్నాం మనం. అగ్రేయమయ్యది ముందు నుంచుని రాబోయే భవిష్యత్తును తెలుసుకుని ఆ భవిష్యత్తుకు తగినటువంటి వాతావరణము 200 సంవత్సరాలు ముందే సూక్ష్మ జగత్తులో ఏర్పడుతుంది. దాని దిశలో మీరు కనుక ప్రయత్నాలు చేస్తే అది కిందకి దిగుతుంది. ఎలా, ఏ విధంగా, ఈ అగ్నితత్వం ఎలా ఉంటుంది, లియోనార్డో వెంచి ఇటలీలో రోమ్ నగరంలో చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో అప్పుడు పుట్టాడు, రాజకుటుంబీకుల్లో పుట్టాడు, ఆర్టిస్ట్, పెయింటరు, మొనాలిసా పెయింట్ చేసింది అతనే. తెలుసా మీకు మొనాలిసాలో స్పెషాలిటీ ఏంటో, చూసారా మీరు, చిరునవ్వు ఒకటి, ఇంకా కనుబొమ్మలు ఉండాలి వాడికి. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసుకున్నారు, ఈసారి అబ్జర్వ్ చేయండి, ఐబ్రోస్ లేవు అయినా అందంగా ఉంటుంది. మీద మీరు రోమ్ నగరంలో ఎటైనా ప్రయాణించవచ్చుట, ఇంటర్ కనెక్షన్ కెనాల్స్ కట్టిన అతను, దానికి ఐడియా ఇచ్చిన అతను లియోనార్డో వెంచి. అతని లిటరేచరు అతను చనిపోయేట చూస్తే మనిషి ఎగరటానికి కావాల్సిన డిజైన్స్ ఆల్మోస్ట్ మోడర్న్ ఏరోప్లేన్ డిజైన్ టచ్ చేసినట్టు కనిపిస్తాయి. ఇవి ఇదంతా 17th century అనుకుంటా ఆయన, 16th century. ఈ 16th century అతను ఊహలు అనేక మంది ఊహించారు, మనిషి గాలిలో ఎగరాలని చాలా మంది నవ్వారు. మనిషి ఏంటి గాలిలో ఎగరడం ఏంటి అసంభవం అని చూసి నవ్వుతూ 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 అలాగా ఎన్ని వందల మంది వాళ్ళ ప్రాణాలు ఇచ్చేశారు. కొండ చాలా మంది కొండ మీదకి ఎక్కి ఈ పక్షులాగా రెక్కలు కట్టుకుని ఆ లెక్కలలో ఇలా ఇలా అనుకుంటే మేము ఎగర గలవేమో అనుకుని ఊహించుకుంటూ ప్రాణాలు ఇచ్చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు ఆపలేదు వాళ్ళ ప్రయత్నాలు. మనిషి గాలిలోకి ఎగరాలి అనేటటువంటి అగ్రేయనయతి ఆదర్శం మన ముందుకు నడుపుతుంది. లక్ష్యం అనండి ఆదర్శం అనకపోతే. ఆ లక్ష్యం చివరికి 1903-2 రైట్ బ్రదర్స్ 2 నిమిషాల పాటు గాలిలోకి ఎగరగలిగారు. అంటే ఎంత గ్యాప్ వచ్చింది? 300-400 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. దేనికి గ్యాప్ వచ్చింది? మనిషి గాలిలో ఎగరాలి అనేటటువంటి లక్ష్యము నిజంగా భౌతిక జగత్తులో మనిషి ఎగరగలిగాడు అన్నదానికి 1902-3 సంభ్రమే అని తేల్చాక ఓ 20 సంవత్సరాలలో 1946 ప్లేన్స్ వచ్చేసాయి. ఫైటర్ బాంబ్స్ జెట్స్ అవి కూడా, జెట్స్ రాలేదు మామూలు ప్లేన్స్ వచ్చి తర్వాత జెట్స్ సూపర్ సానిక్ అవి ఇప్పుడు మోడల్ చాలా రకాలు వచ్చాయి. ఇది అగ్నితత్వం అంటే. ఏది అగ్నితత్వం అంటే ఏరోప్లేన్ కనిపెట్టడం కాదు. ఏరోప్లేన్ అనేటటువంటి అసంభవమైనటువంటి దాన్ని మనిషి ఊహించి అనేక మంది తరతరాలుగా దాన్ని కలిసి సాధించగలిగారు. అగ్నితత్వము సామూహిక లక్ష్య సాధన చెప్తుంది. అది ఒక్కడే లేడనని కాదు. అయితే యజ్ఞం ఎప్పుడు కూడా ఒంటరిగా చేయకూడదు. కనీసము భార్య అయినా పక్కన ఉండాలి. మినిమం ఎందుకంటే ఎవరైనా చెప్పిన మాట వినకపోయినా భార్య అయినా పాపము ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పిన మాట ఉంటుందని కాబోలు ఋషుల ఉద్దేశం తెలియదు నాకు అది. కానీ అక్కడ లక్ష్యం ఏంటి అంటే కనీసం చేయాలి. కనీసం ఇద్దరైనా ఉండాలి మినిమం. బహువచనం అయిపోతుంది కదా. 1, 2 అనేసరికి బహువచనం. బహు ఎంతైనా కావచ్చు. 2 దగ్గర నుంచి ఎన్ని కోట్లైనా మీరు లెక్క పెట్టుకోండి అదంతా కూడా బహువచనం కిందే వస్తుంది. కనుక మినిమం బహువచనం 2 కనీసం వాళ్ళు ఇద్దరైనా చేయాలి. లేదు ఎంత పెద్ద సంఖ్యలో అయినా చేయగలిగితే అంతరార్థం ఏంటి? అక్కడ యజ్ఞం చేయడం కాదు అంతరార్థం. ఏ లక్ష్య స్థితి కొరకు మీరు యజ్ఞం చేస్తున్నారో ఆ లక్ష్యం కొరకు మీ మానసిక ప్రవృత్తి ఉన్నదా లేదా? ప్రజలంతా హేళన చేసినా సమాజం అంతా అది అసంభవం అనుకున్నా కూడా వైజ్ఞానికులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పేరు పేరు కనిపెట్టారు. మరి మన యజ్ఞ విధానంలో ఏమైపోయింది? చిన్నపిల్లల ఆటలాగా తయారైపోయింది. అసలు ఏ లక్ష్యం కోసమైతే మనం పని చేస్తున్నామో, ఏ లక్ష్యం కోసమైతే మీరు యజ్ఞం చేస్తున్నారో అగ్రేయనయతి అది ముందు ఉండాలి. అది అగ్ని అంటే అగ్ని ప్రదీపన అంటే అర్థం ఏంటి అంటే లక్ష్యము చాలా క్లియర్ గా ఉండాలి. అది అగ్నితత్వం. లక్ష్యం క్లియర్ గా ఉంది ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా ఒక కొత్త వస్తువు కనిపెట్టాలి అంటే, ఒక కొత్త విషయాన్ని కిందకి దింపాలి అంటే కొత్త పరికరాలు కావాలి. జగదీష్ చంద్రబోస్ అనామకుడు వైర్లెస్ కనిపెట్టినటువంటి శ్రేయస్ క్రెడిట్ జగదీష్ చంద్రబోస్కి రావాలి. అన్ఫార్చునేట్ ఏంటి అంటే అతను బానిస రాజ్యంలో పుట్టాడు. బ్రిటిషర్స్ అప్పుడు రూజ్ చేస్తున్నది. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. చెట్లు కూడా మనం ఎలా భయపడతామో అలా భయపడతాయి. చెట్లు కూడా మనం ఎలా బాధపడతామో అలా బాధపడతాయి. అక్కడితో ఎందుకు ఆ ప్రయోగాలు ఆగిపోయాయి? మరి చెట్ల మీద వాటి మీద ప్రయోగం జరగటం లేదు. కానీ రష్యాలో చెట్ల మీద చాలా ప్రయోగాలు చేసి చెట్ల యొక్క స్వభావంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం కనిపెట్టారు. ఒక వ్యక్తి రష్యాలో కాకాడుతున్నాడు. అందరూ కూర్చొని ఉంటారు. వాళ్ళ ఇంటి దగ్గర కాకాడుతాడు వాడు. అతని వెనకాతనే మనీ ప్లాంట్ ఉంటుంది. మనీ ప్లాంట్ తెలుసు కదా, కేవలం నీళ్లతో పెరుగుతుంది. చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. ఆ ఆకులు అతనికి మిగతా వాళ్ళ ఆకులు చెప్పేది ట్రైనింగ్ ఇవ్వగలిగితే మీరు ఉపయోగించుకోవాలి. మనీ ప్లాంట్ ఈ హౌస్ ఓనర్కి ఆ కాగితాలు ముక్కలేదో చెప్పేసారు. మీరు ఎప్పుడు గెలిచోడు? ఇది ఖచ్చితమైనటువంటి సంఘటన. అది చుట్టూ ఆకుల పైన ఉంటాయి కదా, వాటికి తెలుసుకున్నాయి. ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ ఇది. సైకిక్ డిస్కవరీస్ బిహైండ్ ఐరన్ కర్టెన్. ఎలా తెలుస్తుందో ఆ పింఛిస్తుందో ఆ మాట ఆడేసరికి వస్తుంది.
ఎలాగా అది కాదు ఏంటంటే రష్యాలో జరిగేటటువంటి ఆధ్యాత్మిక ప్రయోగాలలో ఇద్దరు అమెరికన్ డాక్టర్స్, ఒకటి సైకాలజీలో ప్రొఫెసర్, ఇంకోడు ఇది ఫిజియాలజీ మానవ శరీర నిర్మాణంలో ఎక్స్పర్టీ ఇద్దరు ఎంపీ ఇద్దరు ఆచారం ఎప్పుడైనా దొరికితే తీసుకోండి. కాలం 2 వారాల నుంచి చదువుతుంది. చెట్లతో మాట్లాడండి. సైకిక్ డిస్కవరీ బిహైండ్ ది ఐరన్ కల్చర్. మనస్పతియు దేవత అని మన ఋషులు అంటే ఉపయోగించుకోగలిగితే ఆఫ్రికాలో ఇప్పటికీ కమ్యూనిటీ ఉంది. ఇంట్లో వాళ్ళు సాధనం లేదు చెప్పడం మర్చిపోవడం చాలా సహజం. అడవిలోంచి వీళ్ళు అలా ప్రయాణం చేసి దగ్గరున్న 5 ఊళ్ళు అడవిలోంచి ఊళ్ళు గంటల ఉంటే చాలా ఖర్చు 5 25 దూరం ప్రాంతానికి వెళ్ళాలి. అప్పుడు ఒక చెట్టు ఉంది అక్కడ, ఆ చెట్టు కిందకి వెళ్ళి వెళ్ళి చెప్పారు, నేను మర్చిపోయాను ఇది వచ్చే పని అని చెప్పండి. అలా మీరు ఏం కావాలి మీ మీద ప్రై కలిసి నేను చెప్తున్నాను అని కావచ్చు. మనకు ప్రధాని పెట్టి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూల్లో ఉన్నది వనస్పతి దేవత. వనస్పతి కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ వనస్పతులనే ఏకీ విద్యలో ఉపయోగించుకుంటాము, కానీ ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. అతనేమో మనీ ప్లాంట్ అని చెప్పిన కాకాటం తీసుకున్నాడు. దీనిలో ఎవరికైనా అలాంటివి చేసుకుంటే మీరు ఎప్పుడు ఆ మనీ ప్లాంట్ మీతో పాటు తీసుకెళ్ళటే అంతటా అగ్రే నయతి ఇది అగ్ని, ఇది అగ్ని ఉండి నడిపించేవాడు. మన అందరినీ నడిపించేది ఏంటి? ఆదర్శం. ఆదర్శంతో మనకి ఒక లక్ష్యము మనకి ఉంటే అది అగ్రేని. మానవ జన్మ వచ్చిన వాడికి మొట్టమొదటిసారి అగ్ని ఎలా ఉపయోగించుకున్నాడు? భూమిలోంచి ఇనువు కావాలి, అగ్నిని ఉపయోగించుకున్నాడు. ఇనువులోంచి రకరకాల రూపాలు కావాలి, అగ్నిని ఉపయోగించుకున్నాడు. ఈ రకరకాల రూపాలు వాడిని ఈ అగ్ని ఉపయోగానికి ఉపయోగపడతాయి. లేకపోతే అగ్ని మాత్రమే మండుతూ ఉంటుంది, ఫలితం ఏమి ఉండదు కదా. అంచేత అగ్ని ఫలితాన్ని ఇస్తోంది కనుక జాతవేద అనే పదం అగ్నికి చాలా సార్లు మనం ఉపయోగిస్తూ ఉంటాం. కానీ జాతవేద అనే పదాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. అగ్ని అంటే అర్థమైంది కదా, ఒక లక్ష్యం ఉండాలి మనకి, ఒక లక్ష్య సాధన ఉండాలి, ఒక ఆదర్శం ఉండాలి. ఆదర్శం ఉందంటే జాతవేద పుట్టగానే తెలుసుకున్నది. బోర్న్ విత్ నాలెడ్జ్ జాత వేద. వేద అంటే జ్ఞానం, జాత పుట్టినది, జ్ఞానముతోనే పుట్టినది. వీటి జ్ఞానముతోనే పుట్టినది బీజాలు, మామిడి విత్తనం. మామిడి చెట్టుగానే పెరుగుతుంది, ఇంకో జ్ఞానం దానికి లేదు. తులసి తులసిగానే పెరుగుతుంది, ఇంకోలాగా పెరగలేదు. అరటి చెట్టు వేస్తారు మీరు, అరటి చెట్టుగానే పెరుగుతుంది. బీజాలన్నీ కూడా జాతవేదమే. అన్నిటికంటే చాలా పెద్ద జాతవేదము పద్మము యొక్క బీజాలు. అందువల్ల ప్రతి దేవతను కూడా పద్మం మీద నుంచో పెడతాం మనం, జాతవేదుడు మీద నుంచో పెడతాం మనం. ఏంటి జాతవేదుడు? ఓ లక్ష్యం ఉంది మనకి. ఆ లక్ష్య సాధనకి ఏ పరికరాలు ఉపయోగించుకోవాలో మనకి తెలియాలి కదా. కుట్టడానికి గొడ్డలు తీసుకొచ్చి చెట్టును కొట్టడానికి ఏమో సూదిని తీసుకెళ్ళామనుకోండి, జాతవేద కాదు. చెట్టును కొట్టాలి అంటే గొడ్డలు తీసుకెళ్ళాలి, బట్టలు కొట్టాలి అంటే సూది తీసుకెళ్ళాలి. ఇది జాతవేద కాన్సెప్ట్. ఆదర్శం అయితే పెట్టేసుకున్నాం మనం, చాలా పెద్ద ఆదర్శం అయితే పెట్టేసుకున్నాం. కానీ ఆ ఆదర్శానికి కావలసినటువంటి బీజాలు మనం కరెక్ట్ గా వేయకపోతే అంచేట అగ్నికి ఇంకొక పేరు. ఆదర్శాన్ని పొందటానికి ఇంకొక పేరు ఏంటి అంటే జాతవేదుడు. ఎలా జాతవేదుడు? మీరు ఏ మార్గాన్ని నడుస్తున్నారో లక్ష్యము కూడా ఆ మార్గం యొక్క చివరి పాయింట్, స్టార్టింగ్ పాయింట్ రోడ్డు, ఎండ్ పాయింట్ లక్ష్యం. ఇళ్ళకి వెళ్ళాలి, రోడ్డు పట్టుకుని వెళ్తారు. ఇంటికి వెళ్లే రోడ్డు పట్టుకుని వెళ్తేనే, ఇంటికి వెళ్లే మార్గము యొక్క జ్ఞానము జాతవేదత్వం ఉంటేనే మీరు ఇంటికి చేరుతారు. కాబట్టి ఇంకో చోటకి ఎక్కడికో చేరుతారు. అంచేత అగ్నిని ఉపయోగించుకునే ముందు అగ్ని అంటే ఏమిటి? ఆదర్శము. ఎలాంటి ఆదర్శం ఉండాలి? ఆ ఆదర్శాన్ని ఎలా పొందాలో తెలిసేటటువంటి బీజాలు మన దగ్గర ఉండాలి, లేకపోతే ఆ లక్ష్యం వైపు వెళ్ళలేము మనం. ఇది ఒక్కటే ఉంటే కూడా సరిపోదు, పురోహితుడై ఉండాలి వాడు. ఏంటి పురోహితుడు? పురోహస్థా ముందు ఉండి హితము కోరేవాడు. మార్గాలను తీస్తాడు, ఏ మార్గంలో అయినా దానికి వెళ్ళి కిడ్నాప్ వస్తే కూడా ఏ మార్గంలో తీసుకెళ్లాలో తెలుసు. కానీ వాడి మార్గం ఎక్కడుంది? పురోహిత మార్గం కాదు కదా. అంతే ఈ మూడు చాలా జాగ్రత్తగా గుర్తుంటే తప్ప ఏకీ విద్యలోకి అడుగు పెట్టలేదు. ఆదర్శం ఉండాలి, ఆదర్శం లేకపోవటం వల్ల. ఎలాంటి ఆదర్శం ఉండాలి? సామూహికమైనటువంటి ఆదర్శం ఉండాలి. వ్యక్తిగతమైనటువంటి కోరికలకు కానీ వ్యక్తిగతమైన వాటికి కానీ దాన్ని ఉపయోగిస్తే ఎక్కువ ఫలితాలు ఏం కలగవు. అలాగే ఏ మార్గాన్ని ఎన్నుకోవాలి మనం, ఏ పరికరాలు మనం ఎన్నుకోవాలి మనం. మూడోది పురోహిత ముందు హితకరమైనటువంటి మార్గంలో నడిపిస్తాలి. పిల్లలు స్కూల్కి ఎక్కడికి వెళ్ళకపోతే చాక్లెట్ చదివిస్తామే, అచ్చాక్లెట్ చూడటం అంటే పురోహితుడు అంటే. ఈ మూడు లక్ష్యాలు మూడు రకాలుగా నెరవేరుస్తాడు మనం ఏకీ విద్యలో. అగ్నిస్థాపన కార్యక్రమం చేసుకున్న తర్వాత దానికంటే కిందట నిన్న రోజు నేషనల్ గురించి చెప్పాను గుర్తున్నా, నలుపు ఎరుపు తెలుపు ముందు ఈ బ్యాక్గ్రౌండ్ ఉండాలి క్యారెక్టర్లో. ఈ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు అక్కడ కూర్చున్నాక ఆదర్శం ఏమిటి, లక్ష్యం ఏమిటి, అగ్ని ఆ లక్ష్యాన్ని పొందటానికి ఎలాంటి బీజాలు మనం నాటాలి, ఎలాంటి పదార్థాలు మనం నాటాలి. మన లక్ష్యం ఏంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ డబ్బుతో లేవాలి. ఇప్పుడు అగ్నిలో ఏమేస్తాం? మిరపకాయలు వేసేస్తాం. ఎన్ని మిరపకాయలు వేస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆటోమేటిక్ గా దగ్గర వచ్చేస్తుంది. మీరు ఆపుకోవాలన్నా ఆపుకోలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంగా అందమైనటువంటి వాసన చూడాలి. అప్పుడు అందులో సువాసన ద్రవ్యాలు వేస్తాం. జాత వేదస్తం అంటే అది. మీ లక్ష్యం ఏదైనా, మీ లక్ష్యం ఏమైతే దానికి తగినటువంటి పదార్థాలు వేయాలి అందులో. అంటే పదార్థాల యొక్క స్వభావం మీకు చాలా బాగా తెలియాలి. ఏ విధమైనటువంటి పదార్థం వేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలను మనం సాధించవచ్చు. ఆ ఆర్ట్ బాగా తెలిసినప్పుడు ఆయుర్వేదం చాలా బాగా పనిచేసేది. ఇప్పుడున్న ఆయుర్వేదం ఆయుర్వేదం కాదు. ఆయుర్వేద పేరు తెలియక పంకజం అంటే అన్నట్టే ఉంటుంది. ఇది ఇప్పుడున్నది ఆయుర్వేదం కానీ కాదు. అప్పుడు ఎటువంటి ఆయుర్వేదం కావాలి మనకి? ప్రతి పదార్థం యొక్క సూక్ష్మ జగత్తు కారణ జగత్తులో అవి ఎలా పనిచేస్తాయో తెలియాలి. ఇంకా ఆ పదార్థాన్ని అగ్నిలో వేసిన మరుక్షణము అది సూక్ష్మీకరణ చెందుతాయి, సూక్ష్మ జగత్తులోకి వెళ్తాయి. అవి సూక్ష్మ జగత్తులోకి వెళ్ళినటువంటి ఆ వాయువులు ఏ విధమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తాయో తెలియాలి. ఉదాహరణకి గ్లాస్ ఫర్నెస్ ఉంది, ఈ ఐరన్ ఊరు అదంతా కూడా ముడి పదార్థము, ఆ ఖనిజాలను మార్చేటటువంటి పరికరం గ్లాస్ ఫర్నెస్. అది అగ్ని విద్య. అందులోనూ అగ్ని ఉంది. అక్కడ ఏంటి అగ్నిత్వం? ఇనువు కావాలి మనకి. జాత వేద ఏంటి వేస్తున్నాం అక్కడ? ఇనువు యొక్క ఖనిజాలు ఓరు వేస్తున్నాం, అది జాత వేద. పురోహితము ఏంటి అక్కడ? పురోహితము ఐరన్ గర్డర్స్, ఐరన్ రైల్వేస్, లేకపోతే ఐరన్ హుక్స్ ఏవో తయారు చేయాలి. దానికోసం కదా ఐరన్ అంతా తయారు చేస్తున్నాం బాగానే. కానీ అక్కడ జరిగేటటువంటి ఇంకొక ప్రమాదం జరుగుతుంది. అక్కడ మీరు ఎప్పుడైతే ఈ యజ్ఞాగ్నిలో ఇనువు తయారు చేయాలి అని పదార్థం వేస్తారో ఇది బాగానే ఉంది వస్తుంది మీకు. కానీ పురోహితములో ప్రమాదం జరుగుతుంది. అక్కడ పురానికి హితము కంటే కొన్ని సంవత్సరాలు ఎలా జరుగుతాయి? సల్ఫర్ డయాక్సైడ్ అవంతా వచ్చి వర్షంలో కరిగి ఆ వర్షపు నీళ్లు పడ్డ చోట యాసిడ్ పోస్తే చెట్లు అవి మాడిపోతాయి. ఇంగ్లాండ్ లో యాసిడ్ రెయిన్స్ అని పేరు వీటికి. ఆ వర్షం కురిసినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి సూక్ష్మీకృతమైనటువంటి పదార్థము సల్ఫర్ డయాక్సైడ్ వాయుభూతమైనటువంటి పదార్థము ఆమ్లముగా మారి అక్కడున్న జనానికి చాలా హాని కలిగజేస్తుంది. అదే కదా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటే. అది రాకుండా చూడగలగాలి అగ్ని విద్య చేసేటటువంటి వాడు. ఒకవేళ సల్ఫర్ డయాక్సైడ్ అలాంటివి ఏదైనా వస్తే, అలాంటివి పనికిరాని పదార్థాలు ఏదైనా వస్తే వాటిని తీసివేయగలగాలి. ఏ పురంలో వాళ్ళు ఉంటున్నారో ఆ పురానికి హితం కలగాలి. నువ్వు ఐరన్ తయారు చేస్తున్నావు బాగానే ఉంది, కానీ ఆ సల్ఫర్ డయాక్సైడ్ ఏం చేస్తుంది? ఎంతమందికి హాని కలగజేస్తుందో మనకి తెలియదు. కానీ ఎక్కువ విద్యలో అది కూడా కలిపారు వాళ్ళు పురోహితం. ఎలా చేస్తాం మనం, ఏ విధంగా చేస్తున్నాం అన్న దానికి ఆధారభూతంగా రెండు ప్రిన్సిపల్స్ చెప్పారు వాళ్ళు. భూమిని నాగలితో దున్నుతాం మనం, నాగలతో దున్నితే ఏం ఏర్పడుతుంది?
అది ఆకాశాలే ఏర్పడతాయి.
ఆకాశాన్ని దున్నాలి మీరు. దున్నిన ఆకాశంలో విత్తనాలు నాటాలి. ఆ విత్తనాలు పెరిగి పెద్దవైనప్పుడు ఫలాల కిందకి వస్తాయి. 15వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ ప్రక్రియ చెప్పడం ఉంది. ఇది మనం అక్కడ చూడం, లెటర్ బై లెటర్ ఎలాగ ఆకాశాన్ని దున్నాలి, ఆ దున్నిన ఆకాశంలో జాత వేద విత్తనాలు ఎలా వేసుకోవాలి, విత్తనాలు వేస్తున్నాక ఆ పెరిగిన విత్తనాలు ఫలంగా ఎలా వస్తాయి అని పురుషోత్తమ ప్రాప్తి యోగము అని పేరు పెట్టారు. దానికి ప్రాప్తి, దాని పేరేంటి? ఫలాన్ని పొందడం. ఎలాంటి ఫలాన్ని పొందాలి? పురుషుల్లో ఉత్తములుగా మీరు మారాలి. అలాంటి ఫలాన్ని పొందాలి అంటే మోక్షము, ముక్తి, శరీరాన్ని వదిలేయటము, ఈ అర్థాలన్నీ చెప్పుకుంటూ వచ్చాయి తప్ప ఉన్నతం అనేది మర్చిపోయాము. కానీ మన భారతీయ ఋషులు వాడిన ప్రతి పదము కూడా అగ్రికల్చరల్ భాషే. సుఖము అంటే అర్థం ఏంటి? సులభముగా దున్నబడేది. దుఃఖము చాలా కష్టంగా దున్నబడేది. సుఖ దుఃఖాలు అనే రెండు మాటలు కూడా అగ్రికల్చరల్ వరల్డ్ చేయాలి. ఆకాశంలో ఎలా దున్నాలి, ఆకాశంలో దున్నేటటువంటి ప్రక్రియ ఎలా చేస్తాము అనే దానికి ఏ స్టేజ్కి తగినటువంటి పరికరం ఆ స్టేజ్ లో వాడాలి కదా. పృథ్వీతత్వ స్టేజ్ లో వాడేటటువంటి పరికరము వాసన, జలతత్వంలో వాడబడేటటువంటి పరికరము రుచి, మణిపూరక, అగ్నితత్వంలో వాడబడేది మూర్తి ఫామ్, వాయుతత్వంలో వాడబడేది స్పర్శ, ఆకాశతత్వంలో వాయుబడేది వాక్కు. వాక్కు ద్వారా దున్నాలి అక్కడ మనం. ఆ వాక్కుని ఎలా ఉపయోగించుకుంటాము? చాలా మందికి తెలియకపోయినా ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంది, తెలుగులో కూడా ఉందో లేదో తెలియదని, టెన్ ఈజ్ మైటియర్ దాన్ హిస్ వరల్డ్. కత్తి కంటే కూడా చాలా పదునైనది చెన్ను. అక్షరాలు దున్నటం ఎలాగా, ఆ దున్నిన దాన్ని మళ్ళా సాగు చేసుకోవటం ఎలాగా అన్నది ఏదైతే యజ్ఞ విద్యలో నేర్చుకున్నాం. కానీ యజ్ఞ విద్యలో మనం నేర్చుకున్నవి గుర్తుంచుకోండి. ముఖ్యంగా మూడే నిన్న మూడు నేర్చుకున్నాం, ఇవాళ మూడు నేర్చుకున్నాం. నిన్న యజ్ఞ మేఖల, యజ్ఞము దేని ద్వారా ఆవృతమై ఉంటుంది? నలుపు, ఎరుపు, తెలుపు. ఇవాళ ఏం నేర్చుకున్నాం మనం? అగ్ని అంటే యజ్ఞంలో వచ్చేటటువంటి మంట కాదు. అగ్ని అనే పదము వేదాల్లో అత్యుత్తమైనటువంటి లక్ష్యాన్ని తెలుపుతుంది. అగ్ని వేడి నీలో లేదు, నీర్సించిపోతున్నాం అని అంటూ ఉంటాం కదా, లక్ష్యం వైపు మనం పరిగెట్టలేకపోతుంటే. రెండోది ఏం నేర్చుకున్నాం? జాత వేద, అగ్నిలో బీజాలు పడాలి. ఈ బీజాలు ఎలా ఉండాలి? సూర్యోదయం ప్రపంచం అంతటికి కూడా మేలు చేయగలిగేటటువంటి బీజాలు వేయాలి అగ్నిలో. అంచేత యజ్ఞ విద్య ఈ కండిషన్స్ కి లోనవుతే తప్ప ఫలితాలు ఇవ్వవు మనకి. ఈ కండిషన్స్ చాలా బాగా అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకున్న తర్వాత ఏం చెప్పుకున్నాం? ఇక్కడ చేసేటటువంటి సాగు, ఈ యజ్ఞ విద్య బాహ్య జగత్తులో ఆకాశంలో జరిగేటటువంటి పొలము. అక్షరాల పొలమే, ఇంకా అక్కడ మళ్ళా పొలము అంటే ఇంకో అర్థం ఏం లేదు. ఇక్కడ ఎలాగోతే దున్నుకుంటాం, ఇక్కడ ఎలాగోతే పెరగటానికి టైం ఇస్తాం, ఇక్కడ ఎలాగోతే ఆ స్థానం వచ్చినప్పుడు ఇస్తాం. అదే విధంగా ఆకాశంలో సాగు చేస్తాం మనం. ఈ ఆకాశంలో సాగు చేసేయడానికి కావలసినటువంటి తత్వాన్ని తక్షకుడు అని పేరు. వేద మంత్రాలలో తక్షకుడు అని వస్తూ ఉంటుంది చాలాను. తక్షకుడు అంటే అర్థము పాము అనుకుంటాము, పాము కాదు ఆకాశం. నాగ, సర్ప రెండు పేర్లు ఉన్నాయి పాములకి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. నాగ నా గచ్చది, ఎక్కడికి వెళ్ళదు, స్థిరంగా ఉంటుంది ఆకాశం. మనమే అంతా వెళ్ళిపోతూ ఉంటాం తప్ప ఆకాశం ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళదు. నాగము ఆకాశం యొక్క పేరు. సర్ప, ఆకాశంలో ఎప్పుడైతే స్పందనాలు ఏర్పడతాయో సర్పం అంటాం. మిలిమిలిగమవుతుంది, మిలిమిలిగమవుతుంది మనకు తెలియకుండా అందులో ప్రకంపనాలు వస్తాయి. ఆ ప్రకంపనాలని వాయువు అంటాం. ఆకాశంలో ఇప్పుడు సముద్రంలో ఎలాగైతే అలలు వస్తున్నాయో ఆకాశంలో కూడా అలలు వస్తాయి. దాన్ని పట్టుకున్నారు ఋషులు. ఆకాశంలో వచ్చేటటువంటి అలన్నీ అంతే. ఏమని చెప్తా? ఆకాశ వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ. ఆ ఆకాశమే ఘనీభవిస్తే పృథ్వీ అవుతుంది, సూక్ష్మీకరిస్తే ఆకాశం అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. రేపు యజ్ఞ విద్యలో దేన్ని ముందుకు వెళ్దాం. తక్షకుడు అనే పదానికి సాంస్కృతిక పదానికి అర్థం ఏంటి అంటే ఆకాశంలో పుట్టలు తవ్వేవాడు, అన్నాలు తవ్వేవాడు అని అర్థం. అంటే ఆ తక్షకుడే కాలస్వరూపుడే పరీక్షిస్తుంది రాశాడు అనమాట. ఆకాశంలో పొలంలో పరీక్షకి 7 రోజుల లోపల ఫినిష్ అవ్వాలి అని వాడు కన్నం తవ్వాడు. ఒక కన్నం జాతవేద బీజం వేశాడు, 7 రోజుల్లో అని పరీక్షించి ప్రపంచంలో ఎవరు ఆపలేకపోయారు. బీజం వేసిన వాడే తగిలించగలడు సమాజాది. ఈ యజ్ఞ విద్యలో ఎవడవుతే యజ్ఞం చేస్తున్నాడు వాడే దాన్ని మార్చగలడు తప్ప ఎవరు మార్చలేరు. అందుకే రావణాసురుడు యజ్ఞం చేస్తుంటే లక్ష్మణుని పంపిస్తాడు యజ్ఞం పూర్తి కాకుండా చూడు అని. ఆ యజ్ఞమే పూర్తి అయి ఉంటే ఈ యజ్ఞ విద్య వాటి గురించి మాట్లాడుకున్నా ఓ రావణాయన మహా అనుకుంటూ ఉండేవాడే. అది జరగలేదు. జరగకపోవటానికి గల కారణము లక్ష్మణుడు కూడా ఆకాశ తత్వం కాకుండా మిగతా 4 తత్వాలు కలిసి లక్ష్మణుడు అవుతాడు. అంటే అదంతా విల్లుగా నచ్చుకుంటే అంతా ఎందుకు చెప్పానంటే ఒకవేళ ఈ టాపిక్ నేను రేపు టచ్ చేయకపోతే టచ్ చేయించే బాధ్యత మీది. మీరు అగ్ని స్వరూపులు అవ్వాలి, ఇద్దరుండి నడిపించాలి తర్వాత అది ఎక్కడెక్కడ ఆకాశానికి వెళ్ళాడు. కానీ అర్థం ఏం చేసుకుంటున్నాం మనం ఎక్కడికో లోకి వెళ్తాడు.
అన్నది మనం మిల్లిమిల్లిగా ప్రతిరోజు డిస్కస్ చేసుకుందాం. ఫైనల్ ప్రోగ్రామ్ ఇప్పుడు రాదు, 28 మార్నింగ్ మనం అనౌన్స్ చేసుకుందాం. ఇంకా ఆ స్పిరిచువల్ ఆస్ట్రాలజీ కానీ ఆ స్పిరిచువల్ వేదాలు అనొచ్చేమో స్పిరిచువల్ ఆస్పెక్ట్ మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ముందు స్పిరిచువలిజంని డిఫైన్ చేయాలి. ఆధ్యాత్మికత అనేక ప్రశ్న పట్టుపోయిన సబ్జెక్ట్స్ లో మనకి ఇప్పుడు ఆధ్యాత్మికత ఎందుకు కనిపిస్తుంది? కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా 4 శ్రోతాలు 4 గ్రహశాంతులు ఇవి చెప్తారు చేసుకుంటాం. 80% సక్సెడ్ అవుతున్నారు, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ రియల్ స్పిరిచువలిజం అంటే ఆల్ స్పిరిచువలిస్ట్ కూడా చదివితే ఏమర్థం అవుతుంది అంటే మనకి శక్తి కాదు. 5 కోశాలు ఉన్నాయి, 3 గ్రంథులు ఉన్నాయి. వీటి గురించి కావలసినటువంటి అవగాహన ఇచ్చేటటువంటి సంస్థ కావాలి. కానీ దీని గురించి ఎప్పుడైతే మనం అవగాహనకి ప్రయత్నం చేస్తాం దాని గురించి లిటరేచర్ సర్వే మనం చేసినప్పుడు అంత పెద్ద లిటరేచర్ ఉన్నట్టు కనిపించదు. విశేషంగా స్పెసిఫిక్ గా సైంటిఫిక్ గా ఇది 5 కోశాలు, ఇది 6 చక్రాలు, ఇది 3 గ్రంథులు, ఇది 14ని దాటి వేస్తే ఆధ్యాత్మికత అనిపిస్తుంది అని మర్చిపోయాడు. దాన్ని రివైవ్ చేయాలి మళ్ళీ ఆ కల్చర్ ని, ఆ ఎక్స్పెక్ట్ ని. కానీ ఏ విద్య అయినా నేర్చుకునే టైంలో సాధకుడు భౌతికంగా చాలా కష్టపడాలి. పొద్దున్నే 3:30కి లేవడం, రాత్రుల్లో మెలకుగా ఉండటం ఇవంతా కూడా చేయక తప్పదు. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామినేషన్స్ కి వాటికి రాస్తే మన పిల్లల్ని మనం ఏం చెప్తున్నాం? పొద్దున్న 4:30కి లేపి రాత్రి 11:30 వస్తారు బాబు, కలిసిపోయా కూడా ఇంకా చదువుకుంటారా అంటాం. తప్పని కాదు అది అంటాం. మరి ఆ సీరియస్నెస్ స్పిరిచువలిజంలో తీసుకురావాలి. తీసుకురావాలి అంటే ముందు సిలబస్ అని చెప్పుకుంటాం కదా, అలాంటి సిలబస్ ఒక రఫ్గా మనం ఇక్కడి నుంచి బయలుదేరే ముందు ఫ్రేమ్ చేసేసుకుంటే పోస్టల్కి వచ్చింది. పోస్టల్ గానే ఒక వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్ మీద టాపిక్స్ మీద మనం ముందే నిర్ణయం చేసేసుకుని ఈ పుస్తకాలు చదివిన వాళ్ళు ఫస్ట్ ఇయర్ పూర్తయినట్టు, ఈ పుస్తకాలు చదివిన వాళ్ళు సెకండ్ ఇయర్ పూర్తయినట్టు, ఈ పుస్తకాలు పూర్తయిన వాళ్ళు 3rd ఇయర్ పూర్తయినట్టు, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, 3rd డిగ్రీ. ప్రపంచంలో స్పిరిచువల్ యాంగిల్లో డిగ్రీస్ సిస్టమ్ పెట్టినప్పుడు 33 శ్రేణులు ఇచ్చారు డిగ్రీస్కి. 33 డిగ్రీస్ మాక్సిమం డిగ్రీ పాసిబుల్. దాన్ని 33 కోట్ల దేవతలు అంటాము. డినామినేషన్. ఆ డిమార్కేషన్ మనం చేయాలి అంటే వ్యక్తుల్ని, అంటే వీడు ఫస్ట్ డిగ్రీ మ్యాన్, వీడు సెకండ్ డిగ్రీ మ్యాన్, వీడు థర్డ్ డిగ్రీ మ్యాన్, లాస్ట్ ను 33rd డిగ్రీ మ్యాన్. ఈ ఫస్ట్ టూ, ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ సాధారణంగా క్యారెక్టర్ బిల్డింగ్స్ అని చెప్తూ ఉంటాయి పుస్తకాలు. గ్రేడర్ అండి, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అనండి. థియోసఫిస్టాని డిగ్రీస్ అంటారు. అంతేత ఈ డిగ్రీస్ కి ఇతరులు చాలా ఉపయోగపడతాయి. ఇతరులు దాన్ని హిస్టరీ యాగాలు, అమావాస్య యజ్ఞాలు, పౌర్ణమాస్య యజ్ఞాలు అని వేదాల్లో చెప్పబడి ఉన్నాయి. దానికోసమే ఈసారి యజ్ఞం చేసేటప్పుడు 12 ఇటుకలు మాత్రము ప్రతి వాళ్ళ ఇంట్లోనూ రెడీగా ఉండాలి. మనం ఇక్కడ నుంచి వెళ్ళాక ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా యజ్ఞం చేయడానికి కావలసినటువంటి ఇటుకలు, 12 ఇటుకలు రెడీగా ఉండాలి. అదొకటి గుర్తుంచుకోండి. ఆ ఇటుకల్ని ద్వాదశ రాత్రులకి సంకేతంగా చూపిస్తాం. శృతి సాయి ఒక ఇటుకని సంకేతంగా పెట్టుకున్నాడు గురుతత్వానికి సంకేతంగా. ఆ ఇటుక బదులైంది తను నిర్ణయించుకున్నాడు వెళ్ళిపోవాలని. కావాలనుకుంటే ఇంకో ఇటుక తెచ్చుకో పెట్టచ్చు, వాసవాస జీర్ణాన్ని యథావి తను అనుకున్నాడు అప్పుడు వెళ్ళిపోదామని. అలాగే ఈ ద్వాదశ రాశి చక్రాలకి సంకేతమైనటువంటి 12 ఇటుకలు మన ఇళ్లలో ఉండాలి. ఆ ద్వాదశ రాశికి సంకేతాలు వాటిపైన అంకితం చేయించాలి. ఈ అంకురం లాగా సారస్ కి ఇలా ఉంది కదా, ఆ సింబల్స్ చూసుకోండి. ఆ సింబల్స్ వాటి మీద అంకితం చేయాలి. అవి కూడా నోట్ చేసుకోండి. అవి నోట్ చేసుకున్నాక ఇవాళ పొద్దున చదువుకున్నా ప్రతి రాశి ఎప్పుడప్పుడైతే ఉదయిస్తూ ఉంటుందో ఈస్ట్ సైడ్ న, దాన్ని లగ్నము అంటాం. సుమారు 1 అవర్ 56 మినిట్స్ నుంచి 2 అవర్ 10 మినిట్స్ వరకు ఉంటుంది అనుకుంటా లగ్నం. ఒకసారి అంటే 2 గంటలకి అటు ఇటుగా ఉంటుంది, కరెక్ట్ 2 అవర్స్ ఉండదు. ఆ కరెక్ట్ టైం కూడా మీకు పశ్చాంగంలో సూర్యోదయ కాలంలో ఇచ్చి ఉంటారు. మీ లాటిట్యూడ్ దాన్ని బట్టి దానికి కరెక్షన్ టైం కూడా ఇస్తాడు. చాలా ఉంటాయి పశ్చాంగంలో. అంతేత ఆ లగ్నాంత కాలాలు తూర్పు నుంచి ఏవైతే ఉదయిస్తున్నాయో ఆ టైంలో ఆ ఇటుక బయటికి రావాలి. దాని మీద మీరు మనస్సు ఉంచుకుని, ఇందాక నేను చెప్పాను కదా మేషరాశి సహనము, క్షమ, నిందలు సహృదయతో స్వీకరించుట, ఈ 3 లక్షణాలు ఆ టైం అప్పుడు నేర్చుకోండి. అలాగే మిగతా టైం అప్పుడు ఏమిటి అనేది ఇవాళ డిస్కస్ చేసుకోండి. పూర్తి చేయండి. తెలుసు కదా రాజశేఖర్ నచ్చితే ఇదంతా నేను బయలుదేరా. 12 రాశులు, 12 రాశికి అధిపతులు, దాని రంగులు, సంకేతాలు, 3 లక్షణాలు పుస్తకంలోనూ ఎనీ 3 పాజిటివ్ యాక్టివ్. ఉదాహరణకి ఆ పుస్తకం చెప్తాను, ఈజీ అవుతుంది. ఇప్పుడు వృషభ రాశి, దాని సంకేతం తెలుసు కదా. ఆ సంకేతం ఇటుక మీద తెల్ల కాగితంతో రాయటం, లేకపోతే చిన్నగా పెయింట్ చేసుకోవటం, ఏదైనా చేసుకోవచ్చు. స్థిరరాశి, భూతత్వపు రాశి, అనుసట ఎరుగక ఓర్పుతో కష్టపడి పనిచేయుట, ఆనందముగా జీవించుట, శారీరక శిక్షణ, ఆటలు, అలా ఒక పాజిటివ్ పాయింట్ నోట్స్ లాగా 3-4 పాయింట్స్ చెప్పాను సరేనా. ఇవాళ పూర్తి అయిపోతే ఫస్ట్ బేసిక్స్ అయిపోతుంది చాలా నీట్ గా. ఏ 3 అన్నది కంగారు పడకో, అక్కడ ఎదుర్కొన్నామనే తెలియదు.